శాంతి. సూరజ్బాయ్ చెప్పినటువంటి స్వమానం యొక్క క్లాసు, నేను విఘ్న వినాశక ఆత్మను పాయింట్ గురించి విందాము. బాబా మనందరినీ శ్రేష్ఠ స్వమానములో స్థిరపరుస్తారు. దీనితో మన ఆత్మ గౌరవము పెరుగుతుంది. మన జీవితంలో ఉన్నటువంటి హీన భావనలు అన్నీ కూడా సమాప్తమవుతాయి. ఎవరైతే చాలా సున్నితంగా ఉంటారో, ఎవరికైతే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుందో, వ్యర్థాన్ని కంట్రోల్ చేయలేరో, స్వమానము వారిని శక్తిశాలిగా చేస్తుంది, వారి సున్నిత స్వభావమును మార్చివేస్తుంది, మరియు ఒక శ్రేష్ఠ స్థితిలో, రాయల్టీలో, ధైర్యచిత్త స్థితిలో వారిని స్థిరపరుస్తుంది. కావున రండి, ఈరోజు మనందరము ఒక సుందర స్వమానమును అభ్యాసం చేద్దాము. నేను విఘ్న వినాశక ఆత్మను అని బాబా దీని గురించి మనకి ఏమేమి చెప్పారో గుర్తు చేసుకుందాము. బాబా చెప్పారు, పిల్లలు మీరు మాలలో ఎటువంటి మణులు అంటే మీ స్మరణ చేయడంతో భక్తులు సమస్యల నుండి ముక్తులవుతారు. మనకి తెలుసు, మన విఘ్న వినాశక రూపానికి స్మృతి చిహ్నముగానే భక్తిలో గణేష్ రూపము పూజనీయముగా ఉన్నది. తనతో తను మాట్లాడుకోవాలి. ఎవరి దర్శన మాత్రము చేత, ఎవరి మంత్రమును జపించడము చేత భక్తుల విఘ్నాలు నష్టమవుతున్నాయో, స్వయంగా వారి వద్ద విఘ్నాలు ఎలా రాగలుగుతాయి, వారు సంకల్పంతోటే అన్ని విఘ్నాలను తొలగించగలరు. మనము మన యొక్క ఈ స్వమానమును వృద్ధి చేసుకోవాలి, దీనిని వరదానముగా మార్చుకోవాలి. నేను విఘ్న వినాశకుడను అనే అభ్యాసం చేయాలి. దీనికోసం ఇప్పుడు మనం అనుభవం చేద్దాము. నేను సూక్ష్మలోకములో ఉన్నాను, ఆకాశాన్ని కూడా దాటి తెల్లని వెలుగు నాలుగు వైపులా ఉన్న ఈ స్థానము, ఇక్కడ పరమానందము వ్యాపించి ఉన్నది. ఎదురుగా బాప్దాదా నిలిచి ఉన్నారు. పరమపిత పరమాత్ముడు బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరములో, మస్తకములో, భ్రుకుటిలో మెరుస్తూ ఉన్నారు. జ్ఞానసూర్యుడు, మహాన్ జ్యోతి వెలిగిపోతూ ఉన్నారు. బాప్దాదా నా వద్దకి వస్తూ ఉన్నారు. తన వరదాని హస్తమును నా తలపై ఉంచుతున్నారు మరియు చెప్తున్నారు, పిల్లలు మీరు విఘ్న వినాశకులు, ఇంకా ముందుకి వెళ్తే మీరు ప్రపంచమంతటిలో ఉన్న విఘ్నాలను తొలగించాలి. మీరు విశ్వములో విఘ్న వినాశకులుగా కావాలి. బాబా మీకు వరదానమును ఇస్తున్నారు. ఎక్కడ మీ అడుగు పడితే అక్కడ ఆ స్థానంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మీరు దృష్టి ఇవ్వడంతోటే, మీరు సంకల్పం చేయడంతోటే ఫలానా వారి విఘ్నాలు తొలగాలి అని అనుకోవడంతో వెంటనే ప్రభావము కనిపిస్తుంది. పిల్లలు మీరు మీ స్వమానమును మరచిపోకండి. మీరు విఘ్న వినాశక గణేష్. మీకే మందిరాలలో పూజ జరుగుతూ ఉన్నది. తన స్వమానంలో స్థిరపడాలి. మనము విఘ్నాల కంటే చాలా శక్తివంతులము. మనము విఘ్నాలని జయించే వాళ్ళము. విఘ్నము ఏ కారణం చేత వచ్చినప్పటికీ, అది మన పాపకర్మల చేత కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, విఘ్నాలకి గట్టి సూక్ష్మ కారణము అపవిత్రత, అసహ్యము, ఈర్ష, ద్వేషము, అహంకారము, నేను అనే భావము, ఇవన్నీ దీనిలో వచ్చేస్తాయి. లేక తన విజ్ఞానికి కారణము ఇతర వ్యక్తుల స్వార్థముతో నిండిన కోరికలు, అభిమానము కావచ్చు. ఏది ఏమైనా నేను విఘ్న వినాశకుడను అనేది మరచిపోకూడదు. విఘ్నాలు వేసేవారి పని విఘ్నాలు వేయడము, మరియు నా పని విఘ్నాలని తొలగించడము. ఎవరు బలమైన వారు, ఎవరు శక్తివంతులు? విఘ్నాలు వేసేవారా లేక విఘ్నాలు తొలగించేవారా? మామూలుగా చెప్తారు, కొట్టేవారి కంటే రక్షించేవారు చాలా శక్తివంతులు అని. అలాగే విఘ్నాలు వేసేవారు బలహీనంగా ఉంటారు, విఘ్నాలని తొలగించేవారు చాలా శక్తివంతులుగా ఉంటారు. మనము విఘ్నాలని తొలగించే వాళ్ళము, విఘ్న వినాశకులము. మనకి గుర్తుగానే శ్రీ గణేష్ని చూపిస్తూ ఉన్నారు. అతడిని విఘ్న వినాశక దేవుడని, సిద్ధిదాత అని, విద్యాపతి అని కూడా పిలుస్తూ ఉన్నారు. విద్యాదానం చేసేవాడు అని చెప్తారు. మీరు చూసే ఉంటారు, అష్టగణపతిని కూడా చూపిస్తారు. కొంతమందికి ఆలోచన వస్తుంది, గణేష్ ఒక్కరే కదా శివుని పుత్రుడు, మరి 8 మందిగా ఎందుకు చూపించారు అని. దీనికి రహస్యము మనకి తెలుసు. మూల రూపములో ప్రపంచమును విఘ్నాల నుండి ముక్తులుగా చేసేటటువంటి ఆత్మలు 8 మంది మాత్రమే. వారినే అష్టరత్నాలు అంటారు. వారికి గుర్తుగానే నవరత్నాల ఉంగరం కూడా తయారు చేస్తారు. 8 మంది ఇలా విఘ్న వినాశకులుగా ఉన్న ఆత్మలు, మరొకరు వీళ్ళని ఇలా మహనీయంగా చేసిన పరమపిత పరమాత్ముడు, ఇలా 9 మందిని కలిపి నవరత్నాల ఉంగరం తయారు చేస్తారు. ఎవరి ఉంగరం ధరించినంత మాత్రాన్నే వ్యక్తుల విఘ్నాలు తొలగిపోతే మరి ఆ ఆత్మలు స్వాభావికంగా ఎలా ఉంటారో ఆలోచించండి. ఇంకొక రహస్యము మనము ఆలోచించాలి. విఘ్నాలు రకరకాలుగా వస్తాయి. రకరకాల విఘ్నాలని అంతం చేసే ఆత్మలు కూడా వేరువేరుగా ఉంటారు. కొంతమంది ధనం కారణంగా వచ్చిన సమస్యలని తొలగించేవారుగా ఉంటారు. ఒకరు జబ్బుల కారణంగా వచ్చే విఘ్నాలని తొలగించేవారుగా ఉండవచ్చు. లేక ఎవరికైనా కుటుంబంలో విఘ్నాలు ఉంటే ఒకరు వాటిని తొలగించేవారు. కొంతమందికి కార్యవ్యవహారంలో వృత్తిలో విఘ్నాలు కలుగుతాయి, దానిని తొలగించేవారు ఒకరు. కొంతమందికి భూత ప్రేతాల కారణంగా విఘ్నాలు కలుగుతాయి. ఇలా ఎన్నో రకాలుగా విఘ్నాలు జీవితంలో వస్తాయి. మరి ఇలా రకరకాలుగా వచ్చే విఘ్నాలని తొలగించేందుకు దేవతా రూపంలో కూడా విభిన్నమైనటువంటి ఆత్మలు ఉంటారు. అందుకే అష్ట వినాయకులు లేక అష్ట గణపతికి మహిమ. ప్రపంచంలో ఎన్నుకోబడినటువంటి కొద్ది మంది మహాన్ ఆత్మలు పూర్తిగా భగవంతునికి దగ్గరగా ఉండేవారు చాలా శక్తిశాలిగా అవుతారు. వారి సంకల్పంతో అందరి విఘ్నాలు తొలగిపోతాయి. దానికి గుర్తుగానే శ్రీ గణేష్ని చూపించారు. విఘ్న వినాశక స్థితికి గుర్తుగానే గణపతిని చూపించారు. విఘ్న వినాశకుడు అనడమే కాకుండా విద్యాపతి, సిద్ధిదాత అని కూడా అంటారు. విద్యాపతి ఇలా ఉండగలిగేది ఎవరు అంటే, సంపూర్ణ ఈశ్వరీయ జ్ఞానము తనలో నిండుగా ఉంచుకునేవారు. జ్ఞాన బలం కావాలి. జ్ఞానము ద్వారా ఎవరి బుద్ధి సంపూర్ణంగా, దివ్యంగా, రిఫైన్గా, స్వచ్ఛంగా మారుతుందో వారే ఇతరులకి విద్యాదానం చేయగలరు, వారే విఘ్న వినాశకులుగా కాగలరు. అలాగే గణేష్ని సిద్ధిదాత అంటారు. తప్పకుండా చైతన్యంగా సర్వసిద్ధులు పొంది పరమాత్ముడి నుండి ప్రాప్తులు పొంది ఉన్నారు, దానితో సిద్ధి స్వరూపులుగా అయ్యారు. ఎంత సిద్ధులు అంటే వారు ఇతరులకి కూడా ఇచ్చే విధంగా సిద్ధిదాతగా ఉంటారు. ఎవరి వద్ద అయితే ఖజానాలు చాలా ఎక్కువగా ఉంటాయో వారే ఇతరులకి దానం ఇవ్వగలుగుతారు. ఏకాగ్రత ద్వారా, రాజయోగము ద్వారా సిద్ధులు పొందుతారు. ఆ బలంతో వారు విఘ్న వినాశకులుగా అవుతారు. సంకల్పాల సిద్ధిని పొందుతారు. తమ సంకల్పాల చేతనే ఇతరుల విఘ్నాలని తొలగించేవారుగా ఉంటారు. దాని కారణంగా సిద్ధిదాత అని పూజింపబడతారు. వినాయకుడి రూపం ఎలా చూపిస్తారు అంటే, పొట్ట చాలా పెద్దదిగా, వాహనం ఎలుక, తల ఏనుగు తల. వాస్తవంగా చూస్తే ఇలాంటి వ్యక్తి ఎవ్వరూ ఉండరు. చిహ్న రూపంగా చూపించేటటువంటి రూపం ఇది. కొన్ని విషయాలకి గుర్తుగా ఇటువంటి రూపం చూపించారు. ఏనుగు తల గురించి ఆలోచించాల్సిన విషయము, చరిత్రలో ఏమని చెప్తారు అంటే, శంకరుడు తన కుమారుడిని త్రిశూలంతో తల నరికేశాడు, ఆ తరువాత ఏనుగు తల తెచ్చిపెట్టారు అని చెప్తారు. శరీరంపై ఏనుగు తల పెట్టారని చెప్తున్నారు. ఆలోచించండి, మానవ శరీరంపై ఏనుగు తల చాలా పెద్దది, అది ఫిట్ అవుతుందా? తప్పకుండా సాధ్యం కాదు కదా. సైన్స్ కూడా ఇది స్వీకరించదు. కానీ ఏనుగు అంటే బుద్ధివంతులకి గుర్తు. పరిశీలన శక్తి ఏనుగులో ఎక్కువగా ఉంటుంది. చెవులు పెద్దవిగా చూపిస్తారు, అనగా అన్నీ చక్కగా వినగలిగే శక్తి. పొట్ట చాలా పెద్దదిగా చూపిస్తారు, అనగా అన్నింటినీ ఇముడ్చుకోగలిగేటటువంటి శక్తి. ఏ యోగి ఆత్మలైతే అన్నీ తమలో ఇముడ్చుకొని నడుస్తారో, అన్నీ చక్కగా వింటూ ముందుకి వెళ్తారో, జ్ఞానవంతులుగా తయారవుతారో, వారిలో ఇతరుల విఘ్నాలని తొలగించేటటువంటి శక్తి కలుగుతుంది. ఎలుక వాహనంపై గణేష్ని చూపించారు. ఆలోచించండి, అంత పెద్ద గణేష్ ఎలుకపై కూర్చుంటే ఎలా ఉంటుంది? ఎలుక అంటే ఏమిటి, ఏనుగు అంటే ఏమిటి, దీని వెనక అర్థాలేమిటి అనేవి ఆలోచించాలి. ఎలుకని మాయకి గుర్తుగా చూపించారు. ఎవరైతే మాయని జయించారో దానికి గుర్తుగా, మాయని ఆధీనం చేసుకున్న దానికి గుర్తుగా, మాయాపతిగా ఉన్నదానికి గుర్తుగా ఎలుక వాహనంపై గణేష్ని చూపించారు. మాయని జయించిన వారే విఘ్న వినాశకులుగా కాగలుగుతారు. వారే ప్రపంచంలో అందరికంటే శక్తిశాలిగా ఉంటారు. కావున రండి, మనందరము తన విఘ్న వినాశక స్వరూప స్మృతిని పెంచుకొని విఘ్నాలని తొలగించుకునే శక్తిని ధారణ చేద్దాము. మనము విఘ్నాలన్నింటినీ సమాప్తం చేయాలి. బాబా చెప్తారు, ఇప్పుడు మీ ముందు ఉన్న విఘ్నాలు ఏమీ లేనట్లే. ప్రపంచంలో ఇంకా ముందుకి వెళ్తే విఘ్నాల పర్వతాలు పడబోయేవి ఉన్నాయి. ఇప్పుడున్నది ఏమి పెద్ద విఘ్నాలని? ఎవరైనా చెప్తారు, ఫలానా వారు నన్ను ఇన్సల్ట్ చేశారు, ఫలానా వారు నాకు ఇలా నష్టపరిచారు, వీరు నా మాట వినట్లేదు, వీళ్ళు ఘర్షణ పడుతున్నారు, లేక చిన్న చిన్న జబ్బులు ఉన్నాయి, లేక వృత్తి వ్యాపారాలలో నష్టము జరుగుతున్నది. ఇవన్నీ ఇప్పటి వరకు మన ముందు ఉన్న విఘ్నాలు. కానీ ఇవన్నీ చిన్నవే, ఇంకా ముందుకి వెళ్తే ఇంకా పెద్దవి, భయంకరమైన విఘ్నాలు మన ముందుకి వస్తాయి. అటువంటి సమయంలో మనము స్వయాన్ని మరియు ప్రపంచాన్ని విఘ్నముక్తంగా చేయాలి. కానీ ఈ పని చేయగలిగేది ఎవరు అంటే, చాలా కాలంగా తన స్థితి నిర్విఘ్నంగా ఉన్నవారే. ఎందుకనగా, చిన్న చిన్న విఘ్నాలు మన ఆంతరిక శక్తిని, యోగ శక్తిని, పవిత్రతా శక్తిని నష్టపరుస్తాయి. కావున మన జీవితంలో దివ్యత రాదు, విఘ్నాలని తొలగించే శక్తి మిగలదు. కావున మనము నిర్విఘ్నంగా జీవించే కళను నేర్చుకోవాలి. విఘ్నాలు అందరి ముందు ఉన్నాయి, కాకపోతే కొంతమంది సరళ చిత్తులు వారు తేలికగా విఘ్నాలని దాటుతారు. కొంతమంది చిన్న చిన్న విషయాలని చాలా పెద్దవిగా చేస్తారు. తన చింతన ఎలా ఉంటే అలాగే విఘ్నాల రూపాన్ని విశాలంగానా లేక చిన్నదిగానా అనేది చూస్తారు. కావున మనము మన దృష్టికోణమును మార్చుకోవాలి. విఘ్నములను విఘ్నముగా చూడకూడదు, విషయాలను పెద్దవిగా చేయకూడదు, చాలా చిన్నవిగా చేసేయాలి. మన జీవితంలో సరళత తీసుకురావాలి. తన దృష్టికోణమును ఎలా మార్చుకోవాలి అంటే, ఈ విఘ్నాలు విఘ్నాలు కాదు, నన్ను శక్తిశాలిగా చేసేవి, నాలో నిద్రిస్తున్న వివేకమును మేల్కొలిపేవి, ఈ విఘ్నాలు నా ముందు ఉన్న అడ్డుగోడలని సమాప్తం చేసి నా మార్గమును స్పష్టపరిచేవి, నా మార్గమును చాలా సరళంగా ఇవి మారుస్తాయి, నన్ను శక్తిశాలిగా చేస్తాయి. కావున విఘ్నాలు నాకు శత్రువు కాదు, నాకు మిత్రుడి వంటివి. కొంతమంది ఏమంటారు, ఏం చెప్పాలి, బాబా దగ్గరికి వచ్చాము అయినా కూడా ఇంకా విఘ్నాలే, బాబా దగ్గరికి వచ్చినప్పటి నుండి ఇంకా విఘ్నాలు పెరుగుతున్నాయి, ఇంతకు ముందే మేము సుఖంగా ఉండేవాళ్లం కదా అంటారు. కానీ ఇది చిన్న మనస్సుకి లేక కుంచిత స్వభావానికి గుర్తు. కానీ విఘ్నాలు వచ్చేది మనుషులని శక్తిశాలిగా చేయడానికే, వివేకవంతులుగా చేయడానికే. కాకపోతే మనలో కొద్దిగా ఓపిక కావాలి, ఓపిక పట్టడం నేర్చుకోవాలి, కొద్దిసేపు వేచి చూడాలి. వెంటనే రియాక్ట్ అయ్యే సంస్కారము, వెంటనే అలజడిలోకి వచ్చేటటువంటి అలవాటు నుండి ముక్తులుగా కావాలి. అప్పుడు ఈ విఘ్నాలే మనకి వరదానంగా అవుతాయి. సాక్షిగా ఉండి చూస్తే చాలామంది జీవితంలో వచ్చే పెద్ద పెద్ద విఘ్నాలు వారికి వరదానంగా మారినవి మనం ఎన్నో చూడవచ్చు. కానీ విఘ్నాల కారణంగా తమ స్థితిని కదలనివ్వని వారు, విఘ్నాల కారణంగా తన మనసులో నెగిటివిటీని రానివ్వని వారు, తన ఆలోచనలను కలుషితం చేయని వారు, తన భావనలను మార్చని వారు, బాబాపై నిశ్చయం తగ్గని వారు, అలాంటి వారి ముందు విఘ్నాలే వరదానాలుగా మారాయి. బ్రహ్మబాబా ముందు కూడా ఎన్నో విఘ్నాలు వచ్చాయి, కానీ బాబా అచలంగా స్థిరంగా ఉన్నారు. కానీ ఆ విఘ్నాలే కొత్త కొత్త విషయాలని అర్థమయ్యేట్టుగా చేశాయి, విశ్వసేవకు ఆధారభూతమయ్యాయి. కావున గుర్తుంచుకోవాలి, మనము విఘ్న వినాశకులము, విఘ్నాలకి భయపడే వాళ్లము కాదు. రోజు ఉదయాన్నే లేవగానే అభ్యాసం చేయాలి. మొదట స్వయానికి స్మృతి కలిగించుకోవాలి, నేను నిర్విఘ్న ఆత్మను అని. నిద్ర లేవడంతోటే ఇలా గుర్తు చేసుకోవాలి. ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకోవడం జరిగినది, మనం నిద్ర లేవగానే ఏ సంకల్పం చేస్తామో దాని ప్రభావం జీవితంపై చాలా ఎక్కువగా ఉంటుంది. నిద్ర లేవగానే సంకల్పం చేయాలి, నా జీవితము విఘ్నముక్త జీవితము. అంతేకాని లేవగానే నా జీవితంలో ఎన్ని విఘ్నాలో, బాబా మీరు నాకు సహాయం చేయండి, విఘ్నాలని తొలగించండి, ఇలా చెప్పకూడదు. విఘ్నాలు విఘ్న వినాశకుల ముందుకి రాకపోతే ఇంకెవరి ముందుకి వస్తాయి? కానీ రాగానే వీడుకోలు తీసుకుని వెళ్ళిపోవాలి. నిద్ర లేవగానే గుర్తు చేసుకోవాలి, నా జీవితం విఘ్నముక్త జీవితం, బాబా మీరు నాకు నిర్విఘ్న జీవితమును ఇచ్చారు, బాబా మీకు పదే పదే ధన్యవాదాలు, మీరు నాకు వరదానం ఇచ్చారు, పిల్లలు మీరు విఘ్న వినాశకులు అని. ఈ నశతో ఉండాలి, ఈ స్వమానమును వరదానముగా మార్చుకోవాలి, స్వమానమును అంతర్మనస్సులో పూర్తిగా ఇముడ్చుకోవాలి. నేను విఘ్న వినాశక ఆత్మను, నా వద్ద విఘ్నాలను తొలగించే శక్తి ఉన్నది. నా నామస్మరణ చేయడంతో భక్తులు విఘ్నాల నుండి ముక్తులవుతున్నారు. అంత శక్తి నా వద్ద ఉన్నది. మరి అటువంటప్పుడు విఘ్నాలు నా ముందు ఎలా నిలవగలవు? ఇలా సంకల్పం చేయాలి, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను మరియు విఘ్న వినాశకుడను, ఈ విఘ్నాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి, అందరి చిత్తము శాంతిస్తుంది, అందరి విఘ్నాలు తొలగుతున్నాయి, శరీరంలో విఘ్నాలైనా వృత్తి వ్యాపారాలలో విఘ్నాలైనా తంత్ర మంత్రాలు భూత ప్రేతాల వలన కలిగిన విఘ్నాలైనా అన్నీ సమాప్తమవుతున్నాయి. ఇలా సంకల్పం చేయాలి, కనీసం 7 సార్లైనా సంకల్పం చేయాలి, శుభ భావనలతో చేయాలి. నా వద్ద విఘ్నాలని తొలగించే శక్తి ఉన్నది, నాకు ఈ శక్తి స్వయంగా పరమపిత ఇచ్చారు, వరదాత ఇచ్చారు, సిద్ధిదాత నాకు ఈ శక్తినిచ్చారు అనే అనుభవంతో చేయాలి. అప్పుడు దాని ప్రభావం చూడండి. ఎప్పుడూ తన స్వభావమును స్వమానమును మరచిపోయి జీవితాన్ని విఘ్నమయం చేసుకోకూడదు. కలియుగ అంతము ఇది, అందరి ఖాతాలు తీరుతున్నాయి, అందరి శరీరాలు బలహీనంగా ఉన్నాయి, వికారాల ప్రకోపము కూడా చాలా ఉన్నది. ఇటువంటి సమయంలో విఘ్నాలు వస్తూనే ఉంటాయి, తప్పకుండా వస్తాయి. ఇంకా మనము వాటిని ఆహ్వానించాము కూడా, రండి వచ్చి వీడుకోలు తీసుకోండి అని, సదాకాలికంగా వీడుకోలు తీసుకోమని ఆహ్వానించాము. మన సొంత వాళ్ల కారణంగా కూడా విఘ్నాలు వస్తాయి, కానీ సొంత వాళ్ల కారణంగా విఘ్నాలు వస్తే మనుషులు అలజడిలోకి వస్తారు. తన వాళ్లే విరోధులుగా మారుతూ ఉంటే, తన వాళ్లే చెడుగా వ్యవహరిస్తూ ఉంటే భయపడకూడదు. విఘ్నాలు ఎప్పుడు మనవారి నుండే వస్తాయి. మనవాళ్ల నుండి రావడానికి కారణం ఏమిటి అంటే, పూర్వజన్మలో మనకి వాళ్లకి మధ్య కర్మఖాత ఏదో మిగిలి ఉన్నది. మనము వారికి కష్టము కలిగించి ఉంటాము, వాళ్ళది ఏమైనా నష్టపరచి ఉంటాము, వారి గురించి కఠిన వచనాలు మాట్లాడి ఉంటాము, ఆత్మగౌరవానికి కష్టం కలిగించి ఉంటామేమో, లేక ధనం తీసుకొని తీర్చలేదేమో, ఇంకా ఏదైనా చెడు పని చేశామేమో, దానికి ప్రతిఫలంగా ఇప్పుడు మనవాళ్ల నుండే విఘ్నాలు సహించవలసి వస్తుంది. ప్రతి కర్మకి ప్రతిచర్య నిశ్చితము. ఏదైతే మనం చేశామో దానికి ప్రతిచర్య మన ఎదురుగా వస్తుంది. మనము మనవాళ్లతోటే ఇలా వ్యవహరిస్తాము, పరాయి వాళ్లతో కాదు. అందుకని విఘ్నాలు కూడా ఇప్పుడు మనకి మనవాళ్ల నుండే వస్తాయి. ఎవరి కర్మ ఖాతా ఉంటుందో వారే మన ఇంటికి వచ్చి చేరతారు, మన సంబంధికులవుతారు, మన స్నేహితులవుతారు, ఖాతా తీర్చుకోవలసి ఉంటుంది. కావున సహజ భావంతో జీవితాన్ని గడపాలి. సహజ భావం ఉన్నప్పుడు విఘ్నాలు విఘ్నాలుగానే అనిపించవు. విఘ్నాల కంటే నేనే శక్తిశాలిగా ఉన్నాను అనే అనుభవం కలుగుతుంది. ఉదయాన్నే తనకి తను గుర్తు చేసుకోవాలి, నేను విఘ్న వినాశకుడను, సర్వశక్తివంతుడు నా తోడు ఉన్నారు, అతడు నాకు విఘ్నాలని తొలగించే శక్తిని ఇస్తున్నారు, నేను ఈ విఘ్నాలు సమస్యల కంటే శక్తివంతుడను. అలా ఆంతరిక శక్తి పెరుగుతుంది. అప్పుడు మీరు విఘ్న వినాశక గణేష్గా కాగలుగుతారు. రాబోయే కాలంలో ప్రపంచంలో అనేక మంది మిమ్మల్ని ఈ రూపంతోటే గుర్తిస్తారు. వారి అంతర్మనస్సులో ఇమిడిపోతుంది మీరు వారికి రక్షకులు, వారికి విఘ్న వినాశకులు, వారికి అన్నీ ఇచ్చేవారు అని. ఇదే భావన భక్తి మార్గంలో సాకారమవుతుంది. వారు మనకి గణేష్ రూపంలో విగ్రహాలు తయారు చేసి పూజ చేస్తారు. బలం మన నుండి కోరుకుంటారు, వరదానాలను మన నుండి కోరుకుంటారు. కావున మరలా మరలా మన స్వమానమును గుర్తు చేసుకోవాలి, నేను విఘ్న వినాశకుడను. ఇలా విఘ్న వినాశకుడిగా ఉండి ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల విఘ్నాలు, ప్రకృతి వైపు నుండి వినాశన రూపంలో వచ్చేటటువంటి పరిస్థితులన్నింటినీ తొలగించాలి. మనము సురక్షితంగా ఉండాలి, మరియు ఇతరులకి కూడా రక్షణను కలిగించాలి. ఓం శాంతి.